వివాహం జరిగే ప్రక్రియ అని చేస్తారు. అయితే ఇక్కడ మనకి రెండు సందేహాలు. ఒకటి, వెంకటేశ్వర స్వామి ఇక్కడ నిత్యం ఉంటాడా? రెండవది, ఆయనకు కూడా మన వివాహం చేయడం ఏమిటండి? రెండు సందేహాలు ఉంటాయా ఉండవా? భగవంతుడు మన కోసం విగ్రహ రూపంలో ఉంటాడు. మీరు ఎప్పుడైనా దేవుడిని చూశారా? ఎంతమంది విగ్రహ రూపంలో చూస్తున్నారు? విగ్రహం దేవుడా కాదా? మరి ఇప్పుడు మీరు దేవుడు చూస్తున్నారా లేదా? ఎంతమంది? చూడండి, మీరు దేవుణ్ణి చూస్తున్నారు కానీ చూస్తున్నారు నమ్మకాలు ఏం చూసారా మీకు? అందుకోసం మనం కోల్పోతున్నాం దేవుడు. దేవుడు మనకి జగత్తంతా వ్యాపించి ఉంటాడు గాలిదారు, కానీ ఆయన మనకి కావలసినప్పుడు మనకు కావలసినట్టుగా ఆయన అందడు. చూడండి, మీకు ఎప్పుడైనా గాలి తక్కువైందనుకోండి, గాలి కోసం ఏం చేస్తారు మీరు? ఫ్యాన్ పెట్టుకుంటారు. ఫ్యాన్ లో కొత్తగా గాలి పుడుతుందా, ఉన్న గాలే వస్తుందా? గాలి ఫ్యాన్ లో కొత్తగా పుడుతుందా, ఉన్న గాలే వస్తుందా? ఉన్న గాలే వస్తుంది, కానీ ఆ గాలి మనకి చాలలేదు కనుక చాలేటట్లు చేయడం కోసం ఫ్యాన్ వస్తుంది. అట్లాగే దేవుడు అంతటా ఉంటాడు, కానీ అలా ఉండే దేవుడు మనకి కనిపించడు, చూడలేం కనుక మన అవసరానికి తగ్గట్టుగా, మన కంటి చూడడానికి తగ్గట్టుగా తను ఒక రూపాన్ని ధరించి వస్తే అదే విగ్రహం అంటారు. ఫ్యాన్ అనేది మీ ఇష్టం కదండి, మీరు నల్లగా రంగేసుకోవచ్చు, తెల్లగా రంగేసుకోవచ్చు, తిరిగే ఫ్యాన్ పెట్టుకోవచ్చు, తిరగని ఫ్యాన్ పెట్టుకోవచ్చు, ఆకాశాన్ని పైన సీలింగ్కి పెట్టే ఫ్యాన్ పెట్టచ్చు, పక్కన స్టాండింగ్ ఫ్యాన్ పెట్టచ్చు, గోడకి వాల్ ఫ్యాన్ పెట్టచ్చు, వేడి గాలి ఇచ్చే ఫ్యాన్ పెట్టచ్చు, చల్లగాలి ఇచ్చే ఫ్యాన్ పెట్టచ్చు, అవునా కదా? అప్పుడప్పుడు హీటర్స్ కూడా పెడతారా పెట్టరా? మీ కార్లో మీరు వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా అవసరమైతే హీటర్ కూడా పెట్టుకోవచ్చండి. అయితే మన ఊళ్ళల్లో అలా పెట్టే అవసరం రాదు, కానీ చలి దేశాల్లో అయితే అది వేడి కూడా వస్తుంది. అంటే గాలిని మీరు వేడిగా కావాలంటే వేడిగా తెచ్చుకోవచ్చు, చల్లగా కావాలంటే చల్లగా. గాలి దాని అంతటా అది ఉన్నా మన అవసరానికి తగ్గట్టుగా ఎట్లా వస్తుందో, దేవుడు కూడా అంతటా ఉన్నా మన అవసరానికి తగ్గట్టుగా కావాలి అని అనుకున్నప్పుడు మనం ఏం పేరు పెట్టి పిలుస్తామంటే ఆ పేరుతో వస్తాడు. మన ఊరికి వెంకటేశ్వర స్వామి పేరుతో వచ్చాడు. మీరందరూ వెంకటేశ్వరుడుగా కావాలి అని కోరుకున్నాను. ఆ రూపంలో ఆయన వచ్చాడు. ఇక్కడ రెండు రూపాల్లో కోరుకున్నాను. ఆయన మూలమూర్తిగా ఉండాలి, ఉత్సవమూర్తిగా ఉండాలి కోరుకున్నాను. శిలామూర్తిగా ఉండాలి, పంచలోహమూర్తిగా ఉండాలని కోరుకున్నాను. మీకోసం రెండు రూపాలు ధరించి వచ్చాను. అక్కడ ఫ్యాన్లో వచ్చే గాలి నిజం గాలి కాదండి, బయట వచ్చే గాలి నిజం గాలి అంటారా మీరు? అంటారు అట్లాగా కాదు కదా. ఫ్యాన్లోంచి వచ్చినా బయట నుంచి వీసినా అది గాలి గాలే. అలాగే విగ్రహ రూపంలో మీకు కనిపించినా అంతటా ఉండేవాడైనా దేవుడు దేవుడే, కానీ అంతటా ఉంటే మీకు చేత కాదు, ఇలా ఉంటే మీ కంటికి హాయిగా మీరు చక్కగా చూడవచ్చు. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని అడిగారనుకోండి, ఏమండి మీరు ఎప్పుడైనా దేవుణ్ణి చూచారా, ఏం చెప్పచ్చు? ఎంతమంది ధైర్యంగా చెప్పడం నేర్చుకుంటారు? ఏమోనండి, మాసింటోడికి ఎట్లా కనిపిస్తాడండి, చూస్తామండి అనకండి. అలాగే ఇప్పుడు మన కోసం దేవుడు ధరించే రూపమే విగ్రహ రూపము. ఎక్కడున్నాడు దేవుడు ఇప్పుడు? మీ ఎదుర్కొండానే ఉన్నాడు. ఇక్కడేనా మీ ఇంట్లో కూడా ఉన్నాడా? సర్వాంతర్యం కబురు చెప్పకండరా, ఎక్కడ చూస్తున్నారో చెప్పండి. మీ ఇంట్లో ఉన్నాడా లేడా? ఎక్కడ? పూజా మందిరం అంతేదా, మన పూజా మందిరంలో దేవుడే, ఆలయ విగ్రహంగా ఉన్నా దేవుడే. కానీ పూజా మందిరంలో ఉండేది మన ఒక్కళ్ళ కోసమని, ఇక్కడ ఉండేది ఊరందరి కోసం. ఇప్పుడు మీ ఇంట్లో దీపం పెట్టుకుంటారు కదండి, ఊరికి కూడా దీపాలు ఉంటాయా ఉండేవా? ఇంట్లో దీపాలు ఉంటే ఊరు దీపం ఎందుకండి అంటున్నారా? ఊరు దీపాలు ఉంటే ఇంట్లో దీపం ఎందుకండి అంటున్నారా? ఊర్లోనూ దీపం ఉండాలి, ఇంటిలో కూడా దీపం ఉండాలి. కనుక ఇంటి దీపం లాంటి వాడు మీ ఇంట్లో ఉండే దేవుడు, ఊరి దీపం లాంటి వాడు మన గుళ్ళో ఉండే దేవుడు. ఊరందరికీ కాంతినివ్వడానికి, సంపదలు ఇవ్వడానికి, శక్తినివ్వడానికి ఈ రూపంలో ఉంటాడు దేవుడు. అంచేది ఎప్పుడు మీరు సందేహించకండి. ఎప్పుడు దేవుడి గురించి మిమ్మల్ని అడిగితే ఏమోనండి అనకండి ఎప్పుడు. కనిపించే రూపాన్ని ముందర నమ్మడం అలవాటు చేసుకోండి. ఇక్కడ దేవుణ్ణి చూస్తే మీ లోపల ఉండే దేవుడు మాకు కనిపిస్తాడు. మీ లోపల కూడా దేవుడు ఉన్నాడా లేడా? మీ లోపల ఉన్నాడా? చూసారా? కనిపిస్తాడా మీకు? మన లోపల కూడా ఉంటాడు, కానీ ఆయన మనం చూడలేము. ఎక్కడ చూడొచ్చు? ఇక్కడే చూడొచ్చు. మీ అందరికీ ముఖాలు ఉన్నాయా లేవా? ఎలా చెప్తున్నారు? ఉన్నాయని చూశారు. దేంతో చూశారు? అర్థంతో కాదు, కాళ్ళతో చూశారు. అర్థంతో ఎలా చూస్తారండి? కాళ్ళతో చూస్తారు. కానీ అర్థంలోంచి చూస్తారు. అయితే కళ్ళు ఎక్కడున్నాయి? మొహం ఎక్కడుంది? మరి మీ కళ్ళకి మీ మొహం కనిపిస్తుందా? ఏం కావాలి? అర్థం కావాలి. దేవుడు మన దగ్గరే ఉంటాడు చూడడానికి. మనము ఈ శరీరంలోనే ఉంటాం, ఉంటేనే మనల్ని అట్ట పెడతారు, లేదా మోసపోతారు బయటికి. లోపల మనము ఉన్నా దేవుడు ఉన్నాం, ఇద్దరు ఉన్నారు. కానీ ఈ లోపల ఉండే దేవుడు మనకి అట్లా కనిపించడు. అర్థం ఎంత అవసరమో విగ్రహం కూడా అంతే అవసరం. ఇక్కడ చూస్తే ఈయన మనకి ఇక్కడ కనిపిస్తాడు. మన లోపల ఉండే దేవుణ్ణి చూసుకోవాలంటే విగ్రహం ద్వారా చూడగలం. అదే చాలా అవసరం. అంతేత ఆలయంలో భగవంతుడు మన కోసమని ఒక విగ్రహ రూపంలో సాక్షాత్కరిస్తే అందులో మన మనుషులం కనుక మన కోసం ఆయన కూడా ఒక మానవ ఆకారం ధరించి ఉంటాడు. దేవుడు అంటే మనిషిగా మాత్రమే ఉంటాడు అని అనుకోకండి. అన్ని వస్తువుల్లోనూ ఆయన ఉంటాడు కనుక అన్ని రూపాలు ఆయనవే. ఇంకా మనకి తెలియని రూపాలు ఎన్నో కూడా ఉంటాయి. అయినప్పటికీ మనం మనుషులం కనుక మనం అట్లానే చూడడానికి మనకి ఇష్టం ఉంటుంది. అందుకోసం మన కోసం ఆయన కూడా ఒక మానవ ఆకారంలోనే కనిపిస్తాను అని అన్నాడు. అందుకోసం ఇక్కడ ఆయన కూడా ఒక మానవ ఆకారంలో అలా ఉండేటప్పుడు ఆయనకి మనకేదో సేవ చేయాలనిపిస్తుంది కదా. అంటే ఆయన ఏం చెప్పాడంటే తన పుస్తకాల్లో, నేను మనిషిగా మీ దగ్గర కనిపించినప్పుడు మనుషులకి చేసే పనులన్నీ మీరు నాకు కూడా చేయొచ్చు. అంటే ఆయన కూడా కాళ్ళు కడగచ్చు, ఆయన కూడా స్నానం చేయొచ్చు, ఆయన కూడా బట్టలు కట్టచ్చు, ఆయనకి బొట్టు పెట్టచ్చు, ఆయనకి బ్రేక్ఫాస్ట్ పెట్టచ్చు, ఆయనకి లంచి బ్రంచి పెట్టచ్చు, ఆయనకి సరదాగా కాసేపు అట్లా షికారు తిప్పచ్చు, ఆయనకి పడుకోబెట్టి శయనోత్సవాన్ని చేయొచ్చు. ఇవన్నీ కూడా మనం భగవంతుడు భగవంతుడికి చేయవచ్చు, మనుషులకి చేసినట్టుగా ఆయన కూడా చేయవచ్చు. ఆయనకి ఈ పూట కళ్యాణోత్సవాన్ని చేస్తున్నారు, మీరందరూ కలిసి చేసుకుంటున్నారు ఈ కళ్యాణోత్సవం. ఆ కళ్యాణోత్సవాన్ని చేసేటప్పుడు అటు పక్కన శ్రీదేవి, ఇటు పక్కన భూదేవి. ఏమిటండి మనుషులకేమో ఒక్కొక్కళ్ళే ఉండాలంటారు, ఆయనకేమో ఇద్దరా ఏంటి? ఆయన మళ్ళీ కొంతమందికి తెలివైన వాళ్ళకి డౌట్లు వస్తాయండి, పాపం మీరంతా మంచివాడు కనుక మీకు అట్లాంటి డౌట్లు రావు మీకు. కానీ మరి అందరూ అలా ఉంటారు ఏంటి, అలా ప్రశ్నించే వాళ్ళు కూడా ఉంటారు కదా. అంటే వాళ్ళిద్దరే కాదండి, ఇంకా మీరు చూడలే కానీ వక్షస్థలంలో కూడా ఇంకో ఇద్దరు ఉన్నారండి కదా. పద్మావతి అమ్మవారు కూడా ఉంటారు వక్షస్థలంలో. అయితే ఇంతమంది లక్ష్ములు కాదు, ఇంతమంది అమ్మలు కాదు, శ్రీదేవి, భూదేవి, నీలాదేవి అంతా వేరువేరు కాదు, ఒకే అమ్మ అనేక రూపాల్లో చుట్టూ ఉంటుంది. ఎందుకు ఉంటుంది చూడండి, మీ ఇంట్లో ఎప్పుడైనా మన పిల్లలు ఎవరు తప్పు చేశారనుకోండి, కోపం ఎవరికి వస్తుంది? అమ్మకి రాదండి, నాన్నకు వస్తుంది. అమ్మకి ఎప్పుడు కోపం రాదు, కోపం ఎవరికి వచ్చేది? నాన్నగారికి వస్తుంది. వాయిస్తా అనేది ఎవరు? నాన్న అంటాడు. అయితే ఎప్పుడైనా పిల్లాడిని అట్లా వాయిస్తానన్నప్పుడు వెనకాతలు వేసుకొచ్చి సమర్థించేది ఎవరు? ఎంత బాగా చెప్పారండి. పిల్లల్ని ఎప్పుడూ కూడా సమర్థించేది అమ్మ. తెలుసో తెలియకో తప్పు చేస్తే ఆ తప్పు మరొకసారి జరగకూడదు అనుకుని కోప్పడేవాడు తండ్రి. ఎందుకంటే తండ్రి ఎప్పుడు మంచి కోరుతాడు, తల్లి ఎప్పుడు పిల్లలకి ఏది ఇష్టమో అది చేయాలనుకుంటుంది. అంటే ఎప్పుడైనా దేవుడికి మన మీద కోపం వచ్చి అంటాడు అనుకోండి, అంటే ఏంటంటే అని అంటారు అని ఆయన్ని కాస్త మెల్లిగా శాంతపరిచేది ఎవరు? అయితే మనలో మనంతా ఎప్పుడు మంచి పనులు చేస్తుంటాం కదా, ఏమండి మనం చేసే పనులన్నీ ఎలాంటివి? అన్నీ మంచి పనులేనా? నేను ఎప్పుడు తప్పులు చేయలేదండి, నాకు చేయొద్దండి. ఎత్తితే అది ఇంకో తప్పు పని, చేసి ఒప్పుకోకూడదు. మనం ఎన్నో తప్పు పని చేస్తుంటాం, మనకి తెలిసి చేస్తాను తెలియక చేస్తాం. అలా చేసి దేవుడి ముందు నిలబడి అబ్బో నాకు ఎంత భక్తో అన్నాం అనుకోండి, అప్పుడు దేవుడికి ఎలా అనిపిస్తుంది? ఒళ్ళు మండుతుంది. చీ నీ మొహం చూడండి పో, ఆయన మొహం పక్క తిప్పుకున్నాడు అనుకోండి, అటు పక్కన అమ్మ శ్రీదేవి అనే రూపంలో ఉంటుంది. ఏంటండి పాటలో కోపడతారు, మన పిల్లాడే కదండి, తప్పు చేస్తే మాత్రం మన పిల్లవాడిని కొడతామా ఏంటి? మన పిల్లాడి మీద కోపడతామా ఏంటి అని సమర్థిస్తుంది ఒక పక్క. ఓ నువ్వు వింటున్నావా, అయితే నేను అడుగుతున్నాను అని ఇటు పక్కగా మొహం తిప్పుకున్నాడు అనుకోండి, ఆ అమ్మే ఇంకొక రూపంలో ఇటు పక్కకు వస్తుంది. ఏం చెబుతుంది? పిల్లలు తప్పు చేశారంటే అది ఎవరి వల్ల? పిల్లలు తప్పు చేశారంటే ఎవరి నిర్లక్ష్యం వల్ల చేస్తారు? అప్పుడు శిక్ష అడిగేయాలి. పిల్లి తల్లి తండ్రి సవ్యంగా ఉంటే ఎప్పుడైనా పిల్లలు తప్పు చేస్తారా? ఏమండి చేస్తారా? మన జాగ్రత్త చూసుకుంటుంటే అంతేత పిల్లల్ని కాదు మనం దండించాల్సిన ముందర నిన్ను నన్ను దండించాలి అంటుందండి అదే అమ్మ రెండో పక్కకు వచ్చి. అంతేత వాళ్ళని ఏమనగా మన ఈసారి ఇంకా జాగ్రత్తగా చూసుకున్నాం. ఇటు పక్క నువ్వు ఉన్నావు, అమ్మవారిని కాదని అయ్యేవారు ఏం చేయలేదు, అది పెద్ద ప్రమాదం. మీ అందరికి కూడా తెలుసు కదా, ఏమయ్యా మీ ఇంట్లో మీ ఆవిడని కాదని ఏమైనా చేయగలవా? రహస్యం లేదు. అమ్మవారు కాదంటే అయ్యవారు ఏం చేయలేరు. అందుకోసం అమ్మవారికి ఇష్టం లేకుండా ఆయన ఏం చేయలేడు. కనుక సరే నువ్వు ఇక్కడ ఉన్నావు అయితే అటు చూడలేక మొహంతం ఉంటాడు, ఆవిడ అక్కడే ఉంటుంది. ఇంకొక రూపాడు ఏమా, అసలు వాడు ఎక్కడో బయట తిరగకుండా మన దగ్గరికి వచ్చాడు కదా, అదే గొప్ప కదా. ఇప్పుడు బయట మనిషిని పాడు చేయడానికి ఎన్నున్నాయండి సాధనాలు, టీవీలు ఉన్నాయా, సినిమాలు ఉన్నాయా, పార్కులు ఉన్నాయా, హోటల్స్ ఉన్నాయా, షాప్స్ ఉన్నాయా, ఏం షాప్, అన్ని రకాల జాలు జోలికి పోకుండా. ఏమంటే ఇప్పుడు మీరు అందరూ ఇక్కడికి వచ్చారంటే మీరు ఎంత మంచివాడు చెప్పండి, అవునా కదా. ఎక్కడికైనా పోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చును, కానీ అవన్నీ మాని మీరు ఇంత దూరం వచ్చారంటే అసలు అదే గొప్ప కదండి. మీరు ఎంత మంచివాడు అని అర్థం, ఇంత దూరం వచ్చారంటే మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి పాపం దేవుడు గారు. అబ్బా ఎంత మంచి పని చేశారయ్యా మీరందరూ మాని అంచేత మన దగ్గరికి రావడమే వాడు చాలా గొప్ప పని చేసినట్లేక, వాడు తప్పు చేశాడా ఇంకోటి చేశాడా చూడొచ్చునా అసలు మీరు అంటుంది రండి అమ్మ. ఇక్కడ వక్షస్థలంలో కూర్చో, ఇంకేం చేస్తాడు ఆయన, ఇటు తిప్పితే ఆవిడ, అటు తిప్పితే ఆవిడ, ఇక్కడ చూస్తే ఆవిడ, ఇంకప్పుడు ఏం చేయాలి. దండిస్తాను అని అనడానికి వీల్లేదు, మనందరినీ తప్పకుండా రక్షించే తీరాలి. ఇలా ఉండడం కోసమనే అన్ని రూపాలు ధరించి అమ్మ ఉంటుంది. ఒకటే అమ్మ కానీ అనేక రూపాలు మన కోసమే ఉంటుంది. అయినప్పటికీ మనకి ఎట్లా చెప్తే మనకి అర్థం కాదు కదా. అందుకోసమని శ్రీదేవి, భూదేవి, నీలాదేవి, ఇంకా అయితే లక్ష్మీదేవి 8 రూపాలు ధరిస్తే అష్టలక్ష్మి అని అంటుంటారు కదా. అన్ని రూపాల్లోనూ మన కోసమనే ఉంటుంది అమ్మ. అయితే అమ్మ స్వామితో ఉంది అని మనకు తెలిసిందనుకోండి మనకి ధైర్యం. చిన్నపిల్లలు నాన్న దగ్గరికి ఎప్పుడు వెళ్ళగలుగుతారు, అమ్మ పక్కన ఉంటే. అమ్మ పక్కన లేకపోతే ఏమో అప్పుడప్పుడు వాయించవచ్చు. అమ్మ పక్కన ఉంటే నాన్నగారు చెయ్యని పైకి ఎత్తలేడు, ఏమి అనలేడు పిల్లల్ని. అంటే అమ్మ అంటుంది, ఎందుకలా పిల్లలు కోపడతావు, ఏం అంటే వాడు తప్పు చేశాడు, నువ్వు మహాబంచిగా ఉన్నావేంటి, అంటే మనం చేసిన వాళ్ళమే కదా అని మన పుస్తకం ఇప్పింది అనుకోండి ఆవిడ, మరి ఇంకంత గాబరా గాబరా అయిపోతుంది అనమాట. అందుకోసమని అమ్మ చెప్పితే నాన్నగారు ఏం మాట్లాడరు. అయితే అమ్మతోటి చేరి ఉంటాడు స్వామి అనేది మనకు ఒక ధైర్యం కలగాలి. ఆ ధైర్యం కలిగించే కార్యమే స్వామికి జరిపే శాంతి కళ్యాణం. అమ్మ ఎప్పుడు స్వామితో ఉంటుంది, స్వామి ఎప్పుడు అమ్మతో ఉంటాడు, ఇది మనకు ధైర్యంగా చెప్పుకోవడానికి కావాలి. అది శాంతి కళ్యాణం. అయితే ఆ జరిపేది ఒక అందమైన ప్రక్రియ. లోకంలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు ఎట్లా చేరుతారు ఒక చోటకి, కళ్యాణం ద్వారా. ఆ ప్రక్రియ ద్వారా ఎప్పుడు స్వామి ఉంటాడు అనేది మనకు తెలియడం కోసం అన్నట్టుగా ఆలయంలో స్వామికి శాంతి కళ్యాణం చేస్తారు. ఇది ఎప్పుడెప్పుడు తెలిస్తే మనకు అప్పుడప్పుడు ధైర్యంగా ఉంటుంది. తెలిస్తే తెలుసుకోవడం మన బాధ్యత అన్నమాట. అందుకోసమే మనకి బ్రహ్మోత్సవాల్లో శాంతి కళ్యాణం జరుగుతుంది. ఒకవేళ బ్రహ్మోత్సవాల్లోనే కాకుండా సరే రోజు కళ్యాణాలు జరగచ్చు పెరుమాళకి, ఎందుకంటే ఆయన ఎప్పుడు మన కోసం అమ్మతో చేరే ఉండాలి. ఎప్పుడు మనకి ఆ తల్లి అనుగ్రహంతో మంచి సంపదలని ప్రసాదించాలి. మనకి భూమికి సంపదలు కావాలి, మనకి సంపదలు కావాలి. మన ఒక్కళ్ళని కాదు కదా బాగుపడాల్సింది, మనతో పాటు అందరూ అంటే మనుషులు మాత్రమే కాదు జంతువులు కూడా బాగుండాలి, పక్షులు బాగుండాలి, చెట్లు బాగుండాలి, నీరు బాగుండాలి, నేల బాగుండాలి, కొండలు కోనలు బాగుండాలి, సకల చరాచరాలు బాగుండాలి కదండి. అవన్నీ బాగుంటేనే కదా మనం బాగుండేది, అవన్నీ పాడైపోతే మనం బతకగలమా. చూడు ఇప్పుడు చైనాలో అక్కడ వాళ్ళంతా మత వాతావరణం పాడింది, ఏమవుతుంది ప్రాణాపాయం. ప్రాణంతకాయ ప్రాణాంతకాయ అయిపోతుంది ఇప్పుడు అక్కడ. అంచేత మన ఒక్కడే బాగుంటే చాలదండి, మన బాగుపడం, మన చుట్టూ ఉండే వాతావరణం బాగుంటుంది, ఇతర ప్రాణికోటి కూడా బాగుంటారు. అవన్నీ బాగుంటేనే మనం కూడా బాగుండగలుగుతాం. మన దేవుణ్ణి అది కోరుకుంటాను ఇప్పుడు కూడా. అలాంటి మంచి కార్యక్రమం శాంతి కళ్యాణ మహోత్సవం. మరి ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని మన స్వాములు ప్రారంభం చేస్తారు. ఇక్కడ మీ ప్రధాన అర్చక స్వామి ఉన్నారు హరికృష్ణ గారు, అలానే ఇంకొక అర్చక స్వామి ఉన్నారు. అట్లానే వీరందరికీ గురువుగా ఉండేటటువంటి మా స్వాములు ఉన్నారు ఇక్కడ, మా శ్రీనివాసాచార్య స్వామి, మధుసూదనాచార్య స్వామి, అలాగే వారితో పాటు ఉండేటువంటి మిగతా మిత్ర బృందం అంతా ఉన్నారు ఇక్కడ. అందరూ కూడా మంచి ఆగమ పండితులు, మంచి చక్కటి క్రమశిక్షణ కలిగినటువంటి అందరూ కూడా ఆగమ విద్వాంసులు. వాళ్ళ నేతృత్వంలో జరుగుతోంది స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం. చూద్దామని అందరం జై శ్రీమన్నారాయణ.
జై శ్రీమన్నారాయణ. సూచన ఉభయదారుడుగా ఉన్నటువంటి దంపతులంతా కూడా కంకణ ధారణ చేసుకోవడానికి వీలుగా ముందుకు రావాల్సిందిగా చిన్న సూచన. హరికృష్ణ స్వామి సాంప్రదాయ వైదికమైనటువంటి వేషధారణతోటి ముందుకి కంకణాన్ని స్వీకరించడానికి వీలుగా మన కార్యకర్తలు నిశ్శబ్దంగా ఒకసారి చేతులు తన్ను ఎవరెవరున్నారు దంపతులుగా పూర్వరంగంగా మన శ్రీనివాస కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో విశ్వసేన ఆరాధన పుణ్యాహవాచన కార్యక్రమాలు పూర్తయి చేస్తూ గోవింద విశ్వసేన అనుగ్రహాన్ని మనకి అక్షర రూపంలో అందిస్తారు. పుణ్యాహవాచన కార్యక్రమాన్ని పూర్తి చేసి ప్రోక్షణగా మనకి నీటిని దెబ్బతారు. మనం చేతులు జోడించి నమస్కారం చేస్తూ ఆ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఇప్పుడు అమ్మవార్లకి కూడా కంకణ ధారణ కార్యక్రమం జరుగుతుంది, అంతా కూడా సేవించారు.